പ്രവീൺ ആത്മവിന്റെ ഈ രചന ഭഗവാൻ ശ്രീ രമണ മഹർഷി, അരുണാചല മഹർഷി, അരുണാചല രമണു, നോട്ട ഒരേ വൈഭവ ജയന്തി സന്ദർഭാന്ని పురస్కరించుకుని మన అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈరోజు నేను జపం గురించి చెప్పిన మాటలు ఆ మాటలు చెప్పుకోవటానికి ఇక్కడ ఉపక్రమం గాను. అదే నేను జపాన్ని చేసుకుంటున్నాను అని భగవంతుడు చెప్పారు. భగవాన్ ఏమంటున్నారంటే, నేను జప సాధన కొనసాగించుకోవచ్చు, అభ్యంతరం లేదు. నేను ప్రస్తుతం ఏ సాధనలో అయితే ఉన్నావో ఆ సాధన జప సాధన చేసుకో. జప సాధన, ధ్యాన సాధన, భక్తి సాధన, భక్తి ధర్మం, ఏదో ఒక సాధన మనం పురస్కరించుకుని భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, ఏదో ఒక మార్గాన్ని పురస్కరించుకుని లేకపోతే అన్ని మార్గాలను సమన్వయం చేసుకుని మనం పురోగమించాలి, ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకోవాలి, ఆత్మానుభవాన్ని పొందాలి. అయితే ఏదైనా పని చేసుకున్నప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఇటుగారు చేసుకునే పని ఎంత జాగ్రత్తగా చేసుకుంటాము, మనసు దగ్గర పెట్టుకుని ఎలా జాగ్రత్తగా చేసుకుంటాము, అలాగే జీవితాన్ని కూడా అంత జాగ్రత్తగా జీవించే వాళ్ళకి మోక్షం వస్తుంది. మనం మోక్షం సంపాదించాలి, ఈ లోకాన్ని దాటాలి. ఈ రెండు పనులు చేసుకుంటూ ఉండాలి. ఒక పక్కన ఈ లోకాన్ని దాటి వెళ్ళాలి, రెండు మోక్షాన్ని సాధించాలి. ఈ రెండు పనులు సైమల్టేనియస్ గా చేసుకుంటూ వెళ్ళాలి. లోకాన్ని దాటం అంటే ఏంటి? లోకాన్ని దాటం అంటే మన పని మనం శ్రద్ధగా చేసుకోవాలి. మన పని మనం శ్రద్ధగా చేసుకోకపోతే ఇతరులను ఆధారపడితే బానిసత్వం వస్తుంది మనకు. మన లోకాన్ని దాటలేం. మన పని మనం శ్రద్ధగా చేసుకుంటూ ఇంటికాడ ఇతరుల మీద ఆధారపడకుండా, బద్ధకం లేకుండా, తమోగుణం లేకుండా మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటే మనం స్వతంత్రంగా ఉండొచ్చు. 100 సంవత్సరాలు జీవితం 100 నిమిషాల కింద వెళ్ళిపోదు. మన పని మనం చేసుకోకుండా మనం బద్ధకస్తులుగా తయారైతే ఈ లోకాన్ని దాటలే. లోకాన్ని దాటలేని వాడికి మోక్షం ఏంటి? గడిపే దాటలేని వాడికి కాశీ ప్రయాణం ఏంటి? ఇంకా లోకాన్ని దాటాలి మనం. లోకాన్ని దాటం అంటే ఏంటి? లోకంలో రకరకాల మనుషులు ఉంటారు. శాంతిగా ఉండేవాళ్ళు ఉంటారు, అశాంతిగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంచెం చిరాగ్గా ఉండేవాళ్ళు ఉంటారు, కోపంగా ఉండేవాళ్ళు ఉంటారు, ప్రగోమంగా ఉండేవాళ్ళు ఉంటారు, ద్వేషంగా ఉండేవాళ్ళు ఉంటారు, అసూయగా ఉండేవాళ్ళు ఉంటారు. రకరకాల లోకం అంటే ఏంటి? అనేక రకాల మనుషులు ఉంటారు. లోకాన్ని దాటం అంటే మనం శాంతిగా ఉన్నామని భగవంతుని చూడాలి. శాంతిగా ఉంటారనుకోండి, వాళ్ళని కూడా భగవంతుని చూడాలి. మనం అశాంతిగా ఉన్నవాళ్ళు కూడా భగవంతుని చూడాలి. కొంతమంది ఏ రోజు కారో ఉద్రేకంగా ఉంటారు, కొంతమంది మనుషులు రోజు ఏడుగా, కొంతమంది రోజు యాసకాలం ఉన్నట్టు ఉంటారు, కొంతమంది శీతాకాలం ఉన్నట్టు ఉంటారు, కొంతమంది ఎప్పుడూ కోల్డ్గా చల్లగా ఉంటారు. ఏమో వాళ్ళ కష్టాలు ఉన్నాయి మనకు తెలియదు, మరి ఇంటికాడ కష్టాలు ఉన్నాయి ఉన్నాయో తెలియదు, మనకు లేదనే తెలియదు. ఎప్పుడు శీతాకాలంలో ఉన్నట్టు మనసు చల్లగా ఉంటుంది. వాళ్ళు దగ్గర కూర్చుంటే మన శరీరం వేడి కూడా తగ్గిపోతుంది. కోల్డ్ అని కొంతమంది ఎప్పుడు అలాగే ఉంటారు. వాళ్ళ పని కానీ నిర్మలంగా చేసేసుకుంటారు. ఒక మాటలో ఆడంబరం ఉండదు, పలకరింపులో ఆడంబరం ఉండదు, ఏముండదు. బహు జాగ్రత్తగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మనకంటే ముందు వాళ్ళకి మోక్షం వస్తుంది. తర్వాత కొంతమంది మనం చూసి సంతోషిస్తూ ఉంటారు, కొంతమంది అసూయపడుతూ ఉంటారు. అది మనకు సమానమైన విషయాలు. మనం అలా పెట్టుకుంటే లోకాన్ని దాటలే. మనం చూసి సంతోషించే వాళ్ళని భగవంతుని చూడాలి, మనం చూసి అసూయపడే వాళ్ళని కూడా భగవంతుని చూడాలి. ఏమంటే అసూయపడే వాళ్ళు భగవంతుని ఎలా చూస్తామంటే చూడటం నేర్చుకోవాలి, అదే సాధన. తర్వాత మనం ఈ సత్వగుణంలో రజోగుణం తమోగుణం కలవనకూడదు. మనకు సత్వగుణం ప్రాక్టీస్ అవి వచ్చి ఏం చేస్తాయంటే గడబడిపోతాయి. మనం సత్వగుణం ప్రాక్టీస్ చేసుకున్నాం, సత్వగుణం నేర్చుకున్నాం అనేప్పటికీ మనం చదువుకుండా రజోగుణం వచ్చేస్తాము, మనం తెలియకుండా తమోగుణం వచ్చేస్తాం. అది రాకుండా చూసుకోవాలి. రోజు రోజు ప్రతిరోజు వేడిగా ఉండేవాడికి సత్వగుణం రాదు. రోజు సత్వగుణం ఉండేవాడికి వేడి చేయదు. వాడికి మనసుకి మనసులోనూ వేడి ఉండదు, శరీరంలోనూ వేడి ఉండదు. సత్వగుణం వాళ్ళు ఎప్పుడు కూలుగా ఉంటారు, వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. మనం గుర్తించడం లేదు, అక్కర్లేదు వాళ్ళకి. అసలు వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళకి ముఖ్యం, కానీ లోకం కూడా అక్కర్లేదు. లోకానికి ఏదైనా జతలు చేసి నిర్మూలంగా చేస్తారు. అందుకని వాళ్ళకి పబ్లిసిటీ అక్కర్లేదు, తాంతాం ఏమో అక్కర్లేదు. బహు ప్రశాంతంగా ఉంటారు, శాంతి చిత్తంతో ఉంటారు. అంటే అందరిలోని స్నేహితుల్లోని భగవంతుని చూడాలి, విరోధుల్లో కూడా భగవంతుని చూడాలి. మనల్ని ద్వేషించే వాళ్ళలో కూడా భగవంతుని అలా చూడలేమనుకోండి మాట వచ్చి మనం లోకాన్ని దాటలేం. లోకాన్ని దాటిన వాడికి మోక్షం ఏంటి? అది ఎల్కేజీ చదవని వాడికి టెన్త్ క్లాస్ ఏంటి? ఎల్కేజీ కూడా చదవటానికి పనికిరాలనుకోండి, సంతకం కూడా పెట్టడం చేత కదనుకోండి, ఇంకా మనకి దాటిలేదండి పిజిక్స్ ఏంటి? ఇంకా లోకాన్ని దాటడం ముందు నేర్చుకోవాలి. మన ఇంట్లో ఉంటారు, సమాజంలో ఉంటారు, రకరకాల మనస్తత్వం గల వాళ్ళు మనుషులు ఉంటారు. అంటే వాళ్ళు వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అంటే మనకు ఆ విషయాలు అనవసరం. ఇదికే అందరూ వేళ్ళలోనూ వస్తువు మన వ్యవహారాల్లో మనం చేసుకుంటూ వెళ్తాం, మన వ్యవహారాలు మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాం. మన సొంత పనుల విషయంలో ఇతరుల మీద ఆధారపడ్డామంటే మనకు బానిసత్వం వచ్చేస్తుంది, ఇంకా లోకాన్ని దాటలేదు. మన పనిగా మనం చేసుకోవాలి. తర్వాత డబ్బు చేయలేని పని, డబ్బు కొన్ని పనులు చేస్తుంది, డబ్బు అన్ని పనులు డబ్బు చేయలేదు. డబ్బు చేయలేని పని తెలివితేటలు చేస్తే, డబ్బు చేయలేని పని వివేకం చేస్తుంది, డబ్బు చేయలేని పని భక్తి చేస్తుంది, డబ్బు చేయలేని పని భగవంతుడి మీద మనకు విశ్వాసం చేసుకోవాలి. మనం ఎట్టి పరిస్థితిలోనూ మనం తొందరపడకూడదు. తొందరపడ్డామంటే ప్రమాదంగా పడతాం. మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా దైవం మీద బరివేసి దైవం మీద భారవేసి జీవించడం నేర్చుకోవాలి. కానీ తొందరపాటుగా మాట తొందరపాటుగా పనికిరాదు. వ్యవహారంలో కూడా తొందర మాట తొందరపాటున్నా వ్యవహారంలో తొందరపాటుగానా ముందు నష్టపోయేది మనమే. అంటే బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలోకి వచ్చామంటే మనం యహం సాధించాలి, పరం సాధించాలి. అంటే పరం అంటే మోక్షం. యహం సాధించడానికి సత్వగుణం అవసరం, పరం సాధించడానికి కూడా సత్వగుణం అవసరం. అంటే బహు మెరుపుగా ఉండాలి. మీరు కూర వండేటప్పుడు, అన్నం వండేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారు, జీవితాన్ని జీవించేటప్పుడు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం కాలాన్ని పాడు చేసుకోకూడదు. ఎంతో కాలం మనం పాడు చేసుకుంటే మనకి మనం చచ్చిపోయినది కూడా కాలం ఉంటుంది. కాలాన్ని పాడు చేసుకుంటేనే చచ్చిపోతాం. కాలం ఎక్కడికి పోదాం, మనం పోతాం. కాలం వెళ్ళిపోతాం, కాలం ఎక్కడికి వెళుతుంది, మనం చచ్చిపోయిన తర్వాత కాలం అలాగ ఉంటుంది. కాలాన్ని మనం చచ్చిపోతాం కాలం. అంటే మనం అందరం కూడా కాలాన్ని వేస్ట్ చేసుకుంటాం, టైంని వేస్ట్ చేసుకుంటాం. భగవంతు ఏం చెప్పాను, నేను కాలరత్నంలో ఉన్నానని చెప్పి. అంటే కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మనకి మానవ జన్మ వచ్చింది, మనిషికి జంతువుకి తేడా ఏమీ లేదు. మనిషికి ఆలోచన ఇచ్చాడు, ఆలోచన జాగ్రత్తగా ఉపయోగించుకుని బాగుపడాలి. తర్వాత నేను మిమ్మల్ని చూసి దేశం పడుతున్నారనుకుని అనుకోండి, నాలో ఏదో స్వార్థం ఉంది. నాలో స్వార్థం లేకపోతే మిమ్మల్ని చూసి దేశపడాల్సిన పని అంటున్నారు అనుకున్నాం. ఆలోచన మనకు తలకాలన్నారు కదా, ముద్దబ్బాయిలో కూర్చోవడం నేర్చుకున్నాం కానీ ఆలోచించడం నేర్చుకోలేదు మనం. మనకి మెదడు ఉంది, వివేకం ఉంది, జాగ్రత్తగా ఆలోచించాలి. జపం వల్ల ధ్యానం వల్ల చేయడం పనులు కూడా వివేకంతో చేసుకోవచ్చు. తర్వాత మనం ఆ వివేకం తిరుగుచేట్లు పెంచుకోవాలి. మనం ఆ తిరుగుచేట్లు పెంచుకోవడానికే మానవ జన్మ చైతన్యం జన్మ. మామూలుగా తిండి జంతువులు పెంచుకునే మనం తింటున్నాం, అలా కాదు. ఆ చెరువును పెంచుకోవాలి, వివేకాన్ని పెంచుకోవాలి, లేదా మానవ జన్మ యొక్క ప్రయోజనం ఉండదు. తర్వాత మనకి జన్మాంతరం గురించి అనేక జన్మలు ఏదో ఎత్తుచు, లక్షలాది జన్మలు, వేలాది జన్మలు ఎత్తుచు. ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చాం, మానవ శరీరం వచ్చింది. ఈ శరీరాన్ని, ఈ శరీరం శ్మశానానికి వెళ్లకముందు ఈ శరీరాన్ని, మనస్సుని జాగ్రత్తగా ఆత్మజ్ఞానం సంపాదించడానికి జాగ్రత్తగా తల్లిని ఉపయోగించుకోవాలి. శరీరాన్ని ఉపయోగించుకోవాలి, మనస్సును ఉపయోగించుకోవాలి. శరీరాన్ని అంటే శరీరాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలంటే సాధనకు ఉపయోగించుకోవాలి శరీరాన్ని. తర్వాత లోకంలో మనం పొందే విషయం ఏంటంటే, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, సృష్టిలోకి ఎందుకు వచ్చామంటే కొన్ని అనుభవాలు నేర్చుకోవడానికి వచ్చాం. అంటే ఆ కొన్ని అనుభవాల ద్వారా, కొన్ని అనుభవాలు జీవించడంలో కొన్ని అనుభవాలు పొందటం వల్ల మన హృదయం యొక్క లోతులు పెరుగుతాయి, బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. మనకి సబ్జెక్టు ప్రధానం, ఆలోచన ప్రధానం, సాధన ప్రధానం. మిగతా లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. ఆకర్షణ అంటే సబ్జెక్టు మీద ఎంత ఆతృతంగా ఉండాలంటే, ఉదాహరణ చెప్తున్నాను. ఒకసారి అల్లాడి కృష్ణస్వామి గారు నా ప్లేటర్ ఉన్నారు, పూర్వం పెద్ద ప్లేటర్ అని 50 మీళ్ళలోనే పోయారు. ఆయన ఒకసారి బొంబాయిలో ఉండదు, నెహ్రూ గారు బొంబాయి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి నాకు ఆయనకి బొంబాయి గవర్నమెంట్ పదవి ఇవ్వాలండి, ఎవరికి, అల్లాడి కృష్ణస్వామి గారికి, మీరు మీ ఇంటికి తెలవద్దని. ఆయన స్వయంగా బొంబాయిలో ఉన్నారని తెలిసింది. ఆ ఇంటికి వెళ్ళి బొంబాయి గవర్నమెంట్ పదవి తీసుకుని నేను చెప్పానని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి తెలుసుకున్నాను. మనం ఎవరికి ఏం చేస్తామంత గవర్నర్ పదవి ఇస్తామండి, మనం కండారు పడి అవునంటే ఆయన ఏమని నా గవర్నర్ పదవి వద్దన్నాడు. ఆయన అయితే చెప్పాడు, నాకు లా అంటే కోర్టు అంటే బాగా ఇష్టం, లా అంటే ఇష్టం, నా సబ్జెక్ట్ అంటే నాకు ఇష్టం. గవర్నర్ అంటే ఏంటి, ఏదో గౌరవాలు, ఊరేగి ఎంపులు ఉంటాయి, డిన్నర్లు చేస్తూ ఉంటారు, ఎవరో ప్రధానమంత్రులు వస్తారు, మేము డిన్నర్లు చేయాలి, మేము ఎక్కడికి వెళ్తే డిన్నర్లు చేస్తారు, లేకపోతే పంచరత్నాలు చదువుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఊరేగి ఎంపులు ఎవరైనా వాళ్ళు పోలీస్ జీపులు, వెనకాల పోలీస్ జీపులు, నా గవర్నర్ గారు వస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు అక్కడ ఏం లేదు, గవర్నర్ పదం లేదు, నాకు సబ్జెక్టు ప్రధానం కానీ గవర్నర్ పదవి కాదని మహమాటం లేకుండా చెప్పాడు.
ఆయనకి లా మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత శ్రద్ధ ఉందో మన సబ్జెక్ట్ మీద మనకి కనుక అంత శ్రద్ధ ఉంటే మనకు కూడా ఆత్మజ్ఞానం కలదు. కాబట్టి జన్మాంతరం నుంచి ఏమవుతుందంటే మనకి ఈ లోకానికి అతీతంగా, ఈ దేహానికి అతీతంగా, సమాజానికి అతీతంగా హృదయంలో సద్వస్తువు. ఆ సద్వస్తువు, ఆ సాగులేని సత్పదార్థాన్ని మన ఆనందంలోకి తెచ్చుకోవాలి. ఆ సుఖము శాంతి మనకి ఎక్కడ తెలుస్తాయి? మనకు మన సుఖం కోసం, మన శాంతి కోసం సమాజం మీద ఆధారపడవలసిన పని లేదు, లోకం మీద ఆధారపడవలసినటువంటి పని లేదు. మన వివేకాన్ని మనం విడిచిపెట్టకూడదు, మన ఆలోచనలను విడిచిపెట్టకూడదు. తర్వాత మనలో ఎవరైనా మనల్ని విమర్శిస్తుంటే పొంగిపోతూ ఉంటాం, ఎవరైనా స్టాచన చేస్తుంటే మనం పొంగిపోతూ ఉంటాం. అప్పుడు మనకి వివేకం తక్కువగా ఉందని అడుగుతాం. కృష్ణుడు ఏం చెప్పాడంటే గీతలో దెయ్యాన్ని అపజయాన్ని సమానంగా చూడమని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడో చెప్పండి. ప్రారంభం దేహ ప్రారంభం అయిన తర్వాత జయం వస్తానని అపజయం వస్తుంది. అల్లాళ్ళు లాంటి పెద్ద ప్లేయర్లు కూడా కొన్ని కేసుల్లో ఓడిపోయేవాడు. ఓడిపోతే ఏడుస్తూ కూర్చున్నాడు కదా, అతను ఎదురుపక్షం ప్లేయర్లతో చెప్పాడు, నీ తెలివితేటలు సంతోషిస్తున్నానని చెప్పింది వాడు. నాకంటే బాగా అర్థమని చెప్తావు, నేను సంతోషిస్తున్నానని చెప్పాడు. మనం ఏడుస్తూ కూర్చోకూడదు. జీవితంలో జయం వస్తుంది, అపజయం వస్తుంది, ప్రారంభం. కృష్ణునంతరి వాడు, అవతార పురుషులంతరి వాడు, జరాసింధుడు చదువుకు వస్తుంది, పారిపోయాడు కొంతకాలం. ఎందుకంటే ఆ జరాసింధుడి ప్రాణం కృష్ణుడి చేతిలో ఉంది, భీముడి ద్వారా అతను చనిపోవాలి, ఆ చట్టాన్ని గౌరవించడం కోసం. అంటే మనం జయం వచ్చినప్పుడు ఒక రకంగా, అపజయం వచ్చినప్పుడు ఒక రకంగా, లాభం వచ్చినప్పుడు ఒక పద్ధతిలో, నష్టం వచ్చినప్పుడు ఒక పద్ధతిలో ఉంటాం అనుకోండి, మన మనస్సు లోపడగలవు, మన మనస్సు బాహ్యమకానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం పూజ గడిలో కొన్ని నిమిషాలు కూర్చొని జపం చేశాం, ధ్యానం చేశామంటే ఆత్మ సాక్షాత్కారం కదా, పక్ష సాక్షాత్కారం కలదు. ఏమైనా ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి, ఏ క్షణం కాక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఉపనిషత్తులు చెప్పినప్పుడు కట్టి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో, ఆత్మజ్ఞాన సముపాధ్యాయ జీవితం అంత జాగ్రత్తగా, శరీరం దగ్గర పెట్టుకుని, మనస్సును దగ్గర పెట్టుకుని జీవించాలి. సరే రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, మీరు గాఢ నిద్రను ఎక్కువ జాగ్రత్త పెట్టుకుని, జాగ్రత్త దృష్టి పెట్టుకుని చెప్పారు. గాఢ నిద్ర మనకు రోజు మూడు అవస్థలు వస్తాయి, జాగ్రత్త వస్తాయి, స్వప్నం వస్తాయి, గాఢ నిద్ర. ఆ గాఢ నిద్రలో మనం ఉంటాం, ఈ రోజుల్లో మనకి ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు లేకుండా శరీరం రాదు, ఇంద్రియాలు లేకుండా శరీరం రాదు, ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు గాఢ నిద్రలు మనకేం కనపడదు. ఎవరింద్రియాలు, ఇంద్రియాలు వాళ్ళకే కనపడం గాఢ నిద్ర. ఇప్పుడు మనసు కనిపిస్తుంది, మనసులో ఎచ్చు తగ్గులు ఉంటాయి. గాఢ నిద్రలో సంతోషం ఎక్కడుంది? మనసులో ఉంది. దుఃఖం ఎక్కడుంది? మనసులో ఉంది. గాఢ నిద్రలో వాడికి సంతోషం లేదు, దుఃఖం లేదు. ఏం చెప్తారు? మనసు అనేది వాడు ఉన్నాడో లేదంటే ఉన్నాడు, శరీరం లేదు. గాఢ నిద్రలో వాడికి శరీర స్పృహ లేదు, ఇంద్రియాలకు సంబంధించిన స్పృహ లేదు, మనసులో రాగద్వేషాలు కూడా లేదు. అన్ని ఉన్నాయా లేదంటే ఉన్నాయి. అన్ని ఇవన్నీ జాగ్రత్త వ్యవస్థలు ఉన్నాయి, స్వప్న వ్యవస్థలు ఉన్నాయి. గాఢ నిద్రలో ఇంద్రియాలు అణిగిపోయింది, శరీరం అణిగిపోయింది, మనస్సు అణిగిపోయింది. కానీ గాఢ నిద్రలో మనం ఉన్నాం లేదా? ఉన్నాం. ఆ స్థితిని జాగ్రత్త వ్యవస్థలో తెచ్చుకోండి, మీకు ఇంకా పునర్జన్మ రెండు, మీరు శవాలు నీయక్కర్లేదు, లోకాలకు తిరగక్కర్లేదు. అంతటా మీరే ఉంటారు. అంతటా ఉన్నవాడికి పునర్జన్మ ఏంటి? అంతటా ఉన్నవాడికి రాకాలేదు, పోకాలేదు. ఆ స్థితిని మీరు సంపాదించుకోండి, కష్టపడండి. గురువు దయ సంపాదించుకోండి, సర్వేశ్వరుడు దయ సంపాదించుకోండి అని మనకు ఎక్కువ చెప్తున్నారు. ఎన్నో లాభం పొందుతారు, అహంకారం పెట్టుకుని, అహంభావం పెట్టుకుని మేము భగవంతుడు చెప్పిన మాటలు వినమంటే నష్టపోతారు. మనం అసలు ఉన్నాం అనుకుంటాం, భగవంతుడు మన లోపల ఉన్నాడు. ఈ క్రమ భగవంతుని నూటికి నూరుపాళ్ళు సత్యం. భగవంతుడు మన లోపల ఉన్నాడు. కానీ ఉన్నాను, నేను ఉన్నానే ఉండదు. వాడు మనకు కళ్ళకు కనపడటం లేదు, చెవుడికి వినపడటం లేదు, నేను ఉన్నానని చెప్పటం లేదు, మనం లేదనుకుంటున్నాం. మన దురదృష్టి, మనకు పుణ్యబలం లేదు, సాధనాబలం లేదు, భక్తి లేదు, ఉపాసన లేదు. భగవంతుడు మన లోపల ఉన్నాడు, కానీ ఉన్నాడు. మన కళ్ళకు కనపడటం లేదు, చెవుడికి వినపడటం లేదు, మన మనసుకు కనపడటం లేదు, కానీ లేదంటే ఉన్నాడు. కానీ ఉన్నానని చెప్పలేదు అనుకో. ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పని చేస్తున్నాడు. నేను పని చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను చెప్పడు. పని చేస్తున్నానని చెప్పడు, ఉన్నానని చెప్పడు. పని చేస్తున్నాను అనుకో, ఆయన అనుకోడు. ఆయన అనుకోకుండా మనకి ఎలా చెప్తాడు? సరే ఉన్నాడు, ఉన్నానని అనుకోడు, పని చేస్తున్నాడు, పని చేస్తున్నానని అనుకోడు. ఆ రకంగా మనం జీవిస్తే, భగవంతుడు చెప్పినట్టుగా జీవిస్తే మనకి తెలివితేటలు పెరిగితే బానిసత్వ బుద్ధి పోతుంది, బండబుద్ధి పోతుంది, మోక్షం వస్తుంది, పరిస్థితి. తర్వాత ఈ లోకాన్ని దాటేస్తాం. అందరిలోనూ భగవంతుని చూసి, అందరిలోనూ భగవంతుని చూస్తుంటే వాళ్ళ వికారాలతో సంబంధం మనకు ఉండదు. అదే రకరకాల వాళ్ళ పూర్వ ప్రతి మనిషి కూడా వాడు పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా మనం ప్రవర్తించకూడదు. భగవంతుడు చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలి. ఎవరి పద్ధతి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మనం కంటే మనం మటుకు భగవంతుడు చెప్పినట్టుగా జీవిస్తే తెలివి పెరుగుతుంది. ఏమండదు తర్వాత మనం పనిగా మనం శ్రద్ధగా చేసుకుంటాం. ముందు లోకాన్ని దాటి బయటపడదు, లేకపోతే లోకంలో ఏదో గొడవలో పడిపోతుంది. మనం భగవంతుని ఆరాధించడానికి ప్రకృతిని ఆరాధిస్తున్నాం. అంటే ప్రకృతిని ఆరాధిస్తున్నాం కాబట్టి జన్మలు వస్తున్నాయి మనకు. మనకు ప్రకృతి గుణాలంటే ఇష్టం లేదు, కానీ కళ్యాణ గుణాలు ఇష్టం లేదు, ఆత్మగుణాలు ఇష్టం లేదు. అందరిలోనూ భగవంతుని చూస్తూ మన మనసును పాడు చేసుకోకుండా ఉంటే లోకాన్ని దాటి బయటకు వెళ్ళిపోతాం. శుభ్రంగా చచ్చిపోయేది, ఆరోగ్యంగా చచ్చిపోతాం. ఇంకా మోక్షం ఎలా వస్తుంది? మోక్షం ఎలా వస్తుందంటే భక్తి వల్ల వస్తుంది. భక్తి వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. భక్తి పిండి, జ్ఞానం ఏమవుతుంది? ఈ పిండే పండవుతుంది. భక్తి వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. అంటే భక్తి ఆ భక్తి గల రోజుల్లో జ్ఞానం ఉదయిస్తుంది. ఎక్కడైతే భక్తి ఉందో అక్కడ జ్ఞానం ఉదయిస్తుంది. ఈ జపంలో నువ్వు ఇక్కడేం చెప్తున్నారంటే, నువ్వు ఏదో ఒక తలంపు మీద మనసును పెట్టుకు. ఏదో నీకు ఇష్టం నారాయణ జపం, లేకపోతే వేంకటేశ్వరస్వామి జపం, రమణ జపం, రామకృష్ణ జపం, ఏదో జపం చేసుకో. ఆ నామం నీ నోట్లో కాపర ఉండాలి. ఆ నామం ఎక్కడ ఉండాలి? నీ నోట్లో కాపర ఉండాలి. నామం విడిచిపెట్టు, నామం నోట్లో కాపర ఉండాలి. అంటే ఆవు అన్నాం అనుకోండి, ఆవులో కాళ్ళు వస్తాయి, మన చెవులు వస్తాయి, దాని తలకాయ వస్తుంది. ఆవు అంటే కాళ్ళు చేతులు మొత్తం మీద, ఆ కాళ్ళు చేతులు దాని చెవులు మనం పాలు పిచ్చుకునే పొడిగి అన్నీ వచ్చేస్తాయి ఆవు అంటే. అలాగే కృష్ణ రామ అంటే కృష్ణుడి యొక్క శక్తి, కృష్ణుడి యొక్క జ్ఞానం, కృష్ణుడి యొక్క అనంతత్వం అన్నీ వచ్చేస్తాయి. కాశీ అంటా అనుకున్నట్టు దండాన్ని ఈ కాశీ విశ్వేశ్వరుడు అన్ని మనస్పరణకు వచ్చేస్తాయి. అంటే మనం ఇంకా అంత శక్తి ఉంది. అంటే నామ జపం మీరు చేసుకోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. అయితే ఒకేసారి మీకు ప్రీతి కలగాలి, ప్రేమ కలగాలి. అంటే మనం ఏం మీరు అందరూ పెద్దవాళ్ళు అయిపోవాలి అనుకుని ఉడుకు అనుకోని మన తోసుకుని చైతన్యంలో పోవాలి. మనం చిన్న చిన్న పనులు అశ్రద్ధగా చేస్తాం. చిన్న చిన్న పనులు శ్రద్ధగా చేయాలి, ప్రేమగా చేయాలి. ఆ చిన్న చిన్న పనులు మనం శ్రద్ధగా చేస్తుంటే, ప్రేమగా చేస్తుంటే, ఆశ్చర్యంగా చేస్తానే అందరూ పెద్దవాళ్ళు అయిపోతారు. మనం చిన్న చిన్న విషయాల్లో నెగ్లెక్ట్ చేస్తాం, అశ్రద్ధగా ఉంటాం. అలాగే ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. భగవంతుడు చెప్పిన ప్రతి మాట కూడా మన గుండెలో దాచుకోవాలి. ఎందుకంటే ఆయన మాట ఎందుకు చెప్పాయంటే ఆయన అనుభవాన్ని పొందడం కోసం, ఆయన ఐక్యం అవడం కోసం సహకరించే వాక్యాలయ్యి అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. భగవాన్ అన్నారు, మృగంలో ఉన్నాడు కదా, సత్య వస్తుంది, ఇక్కడ సత్య వస్తుంది. ఆ సత్య వస్తువుని పొందటానికే నీకు నిష్కామకర్మ చేయనున్నారు, నువ్వు స్వార్థం లేకుండా ఎంతో కొంత నేను పని చేయనున్నారు. అది పని పని కోసం చేయమని లేదు, నువ్వు బాగుపడటానికి అది చేయమన్నారు. అవి ఎందుకంటే పని పని కాదు, ఇక్కడ ఉన్న సత్యానుభవం కాదు, సహకరించాలి నువ్వు చేసే పని. అందుకే నిష్కామకర్మ మన పెద్దవాళ్ళు చెప్పారు. అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సద్వస్తు మనం గోచరించాలి. మనకి డైరెక్ట్ గా మనకు అనుభవంలోకి రావాలి, ఆ సద్వస్తు మనకు అనుభవంలోకి రావాలి. అది అనుభవంలోకి వస్తేనే కానీ అక్కడ ఉన్నదంటే మనకు తెలియదు. దాని పాలకు సుఖం కానీ, దాని పాలకు శాంతి కానీ మనకు తెలియదు. అది అనుభవంలోకి రావాలి, డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ లోకి రావాలి. అయితే మనకున్న అలవాట్లు వేగం వల్ల, తలంతులు వేగం వల్ల, ఇక్కడ వస్తువు ఉన్నా తెలుగుతుంది, ఉండే వస్తువు మనకున్న అలవాట్లు వేగం వల్ల తిరుగుతుంది. అది మన మనస్సును బాహ్యం ముఖపరిచే అన్ని తలంపులు కూడా మనకు చెడ్డ చేస్తాయి. అంటే నువ్వు నామజపం చేసుకుంటే నా తలంపులు వస్తూ ఉంటాయి, కానీ వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయి ఆ తలంపును ఎప్పుడైతే ఆచరించడం లేదో, ఆ తలంపును ఎప్పుడైతే ఆచరణ పెట్టి అది బలహీన పడిపోతాయి, వీకరైపోతాయి. ఆ తలంపును బలహీన పరచడం వల్ల నీకు ఇది జరిగిన ఇప్పుడే ఇక్కడే సత్య సాక్షాత్కారం కలగచ్చు, అందరి అనుభవం కలగచ్చు. అమృతానుభవం కలిగిన వాడు మరణం నుంచి విడుదల పొందుతాడు. అంటే ఎవరైతే మరణం నుంచి విడుదల, ఎవరైతే అమృతానుభవం పొందాడో, ఎవరైతే చావులేని సత్యపదార్థాన్ని పొందాడో వాడు చావును జయిస్తాడు. అంటే వాడు అమృతానుభవం పొందిన వాడికి చెలవని మరణించడం, వాడికి ఉంటాను సంగతి వాడికి తెలుస్తాను, శాంతి వాడు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అని నీ నామజపం చేసేటప్పుడు ఆ జపాన్ని శ్రద్ధగా చేస్తే, భగవంతుడు కూడా గీతలో ఏం చెప్పాడంటే యజ్ఞంలో జపయజ్ఞం లేనన్నాడు. అంటే జపయజ్ఞాన్ని ఖర్చు ఉండదు, జపయజ్ఞాన్ని చేయడం ఖర్చు ఉండదు. ఆ జపయజ్ఞం దానికి శ్రద్ధ ఉంటే సరిపోతుంది. ఆ జపయజ్ఞం కనుక నువ్వు చేస్తూ ఉంటే, అంటే స్వార్థం లేకుండా మనం ఏ పని చేసినా నిజండి. మనం మేము క్షత్రియ మీటింగ్కి వెళ్ళాం హైదరాబాద్. అందులో ఒక ఆయన ఒక మాట మాట్లాడారు, అందరూ పెద్దలు వచ్చారు, ఒక ఆయన ఒక మాట మాట్లాడారు. కొంతమంది ధనం సంపాదించుకుంటారు, కీర్తి సంపాదించుకోరు, మోక్షం మాట అటువంటి. ఆ ధనం అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియాలనుకుంటారు, వాళ్ళు శుభ్రంగా తెలియస్తారు, తర్వాత వాళ్ళు శుభ్రంగా సామర్థ్యం వస్తుంది. కానీ కొంత ధనం కుటుంబ సభ్యులకు ఇచ్చి కొంతమంది కీర్తి సంపాదించుకుంటే వాడి శరీరం చచ్చాక కొంతకాలం కీర్తి అని నిలబడుతుంది అని చెప్పారు. రూపం కంటే కూడా కీర్తి గొప్పది. రూపంగా శరీరం చచ్చిపోతే ఇంకా రూపం కనపడదు.
ఏదో వాడికి ఇచ్చినా వాడు 10 రూపాయలు సంపాదించుకుంటే 5 రూపాయలు కుటుంబానికి ఇచ్చినా 5 రూపాయలు అడిగిన మంచి పని చేస్తే వాడి శరీరం చచ్చిపోయిన తర్వాత ఇంకో 400 సంవత్సరాల కీర్తి నిలబడుతుంది. రూపం కంటే కూడా పేరు కంటే కూడా కీర్తి మీరుగా కీర్తి సంపాదించిన వాళ్ళు కూడా తక్కువైపోతున్నారని చెప్తారు. ఆ కీర్తి మోక్షం కాకపోతే వేరే విషయం కీర్తి సంపాదించిన వాళ్ళు కూడా అంటే రూపం కంటే కీర్తి కొంచెం ఎక్కువ కాలం బతుకుతుందని చెప్తారు. రూపం ఎంత కాలం పడుతుంది? 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చాయి. ఇది మీరు చేస్తారు శ్మశానంలో కనీసం కీర్తి 400 సంవత్సరాలు ఉంటుంది. ఆ కీర్తి కూడా సంపాదించుకుని వాళ్ళు కనపడుతుండదు. 10 రూపాయలు ఇంట్లో వాళ్ళు తినేదనుకుంటారు. వాళ్ళ తర్వాత కూడా శుభ్రంగా సోమర్థం వస్తుంది. ఇంటికి పనికి రాకుండా అయిపోతారు. మన పూర్వీకులు సంపాదించారు కదా, మనం ఇంటికి కష్టపడాలని వెనుక పాడు చేయటం శుభ్రంగా సోమర్థం నేర్పిన వాళ్ళు అవుతారు అని ఒకరు మాట్లాడారు. రాయలసీమ క్షేత్రంలో ఎవరు మాట్లాడారు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే స్నేహాన్ని స్నేహం చేయటం వరకు నిలబెట్టుకుంటున్నారు. అలాగే భక్తి మార్గంలో ప్రవేశించడం వరకు దాన్ని కాపాడుకుంటున్నారు. అదే మొక్కలు మొక్కకు నీళ్లు పోసి ఎలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటాము, అలా జాగ్రత్తగా కాపాడుకుంటేనే భక్తి నిలబడుతుంది. ఒకటి మట్టి మర్చిపోకండి, భక్తి వల్ల ముక్తి వస్తుంది. భక్తి లేకుండా ముక్తి రాదు. భక్తి రెండు తీసుకొస్తుంది, ముక్తులు తీసుకొస్తుంది, ముక్తులు తీసుకొస్తుంది. అవి రెండూ చేయగలవు. ఆ భక్తి రెండు శక్తులు ఉన్నాయి. లేదు ఈ రెండు రాలిపోతాయి, ఈ రూపం రాలిపోతుంది, పేర్లు ఒక రాళ్ళు ఉండట్లే. నువ్వు కాయదాన్ని పట్టుకుని తిరుగుతూ ఉంటావనుకో, ఏదో రోజు రాలిపోతాయి, రూపం రాలిపోతుంది, పేరు పోతుంది. ఏ ప్రయత్నం అయినా అక్కర్లేదు. ఎప్పుడు నువ్వు జ్ఞానము ఆ స్థితికి తీసుకుని వెళతాయి. రూపరహిత స్థితికి అంటే ఇక్కడ రూపరహిత, ఇక్కడ వస్తువుకి రూపం లేదు, ఇక్కడ వస్తువుకి పేరు లేదు. ఈ రూపం లేని వస్తువు దగ్గరికి, పేరు లేని వస్తువు దగ్గరికి, నామ రూపరహిత స్థితి దగ్గరికి నువ్వు భగవాన్ అవతార పురుషులు ఏదో రూపాన్ని ధ్యానం చేసి ఓ పేరుని స్మరిస్తుంటే ఆ రూపం లేని స్థితికి, ఆ నామలేని స్థితికి నువ్వు ఆరాధించి దైవమే నిన్ను మోసుకుపోతావు. నీ రూపానికి దూరం అయిపోతావు, నీ నామానికి దూరం అయిపోతావు. నువ్వు దేనికోవాలి, ఏది పొందాలని ఆరాధించే దేవుడు తెలుసు, అక్కడికి ఆయనే తీసిపోతాడు. ఆ బాధ్యత ఆయనే పెట్టుకుంటాడు. మనం బాధ్యత లేకుండా జీవిస్తున్నాం కానీ దేవుడు బాధ్యత లేకుండా లేడు. మనకు ఒక మాటకాడా బాధ్యత లేదు. ఇవాళ ఏ రకంగా మాట్లాడతాం, రేపు ఏ రకంగా మాట్లాడతాం, నాడికి ఇంకో పని లేదు, అస్మానం జారటమే పని. ఇంకా కాళ్ళు మనకి ఎప్పుడో కానీ కాళ్ళు జారవు. మనకి నాలుగు నరం లేదు, ఈ నాలుగు ఇంకో పని లేదు, జారటమే పని. ఏదో ఏదో జారతా ఉంటుంది. అంటే మాటకాడ మనం జాగ్రత్తగా ఉంటుంది, అజాగ్రత్తగా ఉంటుంది. ఆ భగవంతుడికి సంబంధించిన వాక్యాలు తప్పించి నోటంటే ఇంకో మాట రాకూడదు. అప్పుడు ఆయన దైకి పాత్రలు. అంటే నేను జపం చేసిన జపం చేయటం వల్ల ఆ స్థితిని పొందుతావు, ధ్యానం చేయటం వల్ల ఆ స్థితిని పొందుతావు. ఎందుకంటే మంచిది నీకు వివేకం ఉంటే, విచక్షణ జ్ఞానం ఉంటే, విచక్షణ జ్ఞానం జపం చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల ఏ స్థితిని పొందుతావు, వివేకం వల్ల, విచక్షణ జ్ఞానం వల్ల కూడా ఆ స్థితిని పొందుతావు. అంటే అది భగవంతుడు, భగవంతుడి వాడికి రూపం లేదు, వాడికి నామం లేదు. మన కోసం ఓ రూపాన్ని ధరించి ఒక నామాన్ని పెట్టుకుని అభివ్యక్తం అవుతున్నాడు. వాడికి ఏం పనులు కాదు. మన కర్మానుభవం కోసం భగవంతుడు అవతరం తెలియలేదు. అయితే వాళ్ళ శరీరం కూడా ఆనందమే, శరీరం కూడా శాంతి, అది శరీరం కూడా కాంతి, అది శరీరం అంతా శరీరం. భగవంతుడికి కర్మానుభవం కోసం కర్మానుభవం కోసం శరీరం కావటం లేదు. అంటే భగవంతుడు కేవలం ఎందుకు అవతరిస్తున్నారంటే మానవ జాతి పట్ల దైవదైవి అవతరిస్తున్నారు. అంటే అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్ అంటే అవతరిస్తున్నాడు. అంటే భగవంతుని శరీరం కూడా ఆనందమే, ఆ శరీరం కూడా శాంతి, ఆ శరీరం కూడా జ్ఞానమే. ఒకసారి ఆ భగవంతుడి అవతారాలు ఒక రూపం చూసే మాకు జ్ఞానం కాదు. ఏంటో రూపం ఎవరు? ఆ మాంసం కండరాలు ఈటలు, ఆ రూపం కూడా జ్ఞానమే. చూపు జ్ఞానం, కదలక జ్ఞానం, కూర్చుంటే జ్ఞానం, నడిస్తే జ్ఞానం, అంటే జ్ఞానమే. అక్కడ ఉన్నదే జ్ఞానం. ఆ భగవంతుడి యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క అభినత్యం, భగవంతుడి యొక్క శక్తి, భగవంతు యొక్క జ్ఞానం భక్తులకు తెలుస్తున్నాం కానీ భక్తులు కాని వాళ్ళకి తెలియదు. ఈ శుద్ధులకు ఏం తెలుస్తుంది? ఈ శుద్ధులకి గోళకి ఏం తెలుస్తుందయ్యా? భక్తులకు తెలుస్తుంది. భగవంతుడి యొక్క వైభవం భక్తులకు తెలుస్తుంది కానీ భక్తులు కాని వారికి భగవంతుడు ఏం తెలుస్తుంది? అది మోక్షుడికి మోక్షం విలువ తెలుస్తుంది, జిజ్ఞాసుకి జ్ఞానం విలువ తెలుస్తుంది. జిజ్ఞాసు కాని వారికి జ్ఞానం విలువ తెలియదు. సత్పురుషుడు కాని వారికి సజ్జన సాంగత్యం విలువ తెలియదు. విభుక్షుడు కాని వారికి మోక్షం విలువ తెలియదు. భక్తుడు కాని వారికి భగవంతుని విలువ తెలియదు. న్యాయ కాని వారికి జ్ఞానం విలువ తెలియదు. అయ్యా మంచి సంకల్పం, ఇదొక సంకల్పం, ఇదొక ఫలం. ఇప్పుడు గాఢ నిద్రలో మనం ఉండదు, ఎక్కువ కాలం జీవిందాం, ఎక్కువగా కాలం జీవిందాం ఉండదు. అలా ఉంటుంది మనకి, ఇంకా బతుకుదాం, ఇంకా బతుకుదామని ఉండదు. ఇది జాగ్రత్త వ్యవస్థలో ఇంకా ఉందాం, ఇంకా ఉందాం, ఇంకా ఉందాం. గాఢ నిద్రలో ఇంకా ఉందాం, ఇంకా ఉందాం అనుకో అనుకో. జాగ్రత్త వ్యవస్థలో ఏమో ఇంకా ఉందాం, ఇంకా ఉందాం అనుకుంటున్నాం. ఇంకా అర్థమవుతుంది. అలా ఎవరనుకుంటున్నారు? మన అహంకారం అనుకుంటుంది, అదే అజ్ఞానం. మనం అందరికీ ఏమనుకుంటే ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి అనుకుంటున్నాం. కానీ గాఢ నిద్రలో అనుకుంటామా అనుకో ఇంకా ఉండాలి ఇంకా ఏం చెప్పదు, మనస్సు లేదు, సంకల్పం లేదు, తలంపు లేదు. నేను మన జీవితం అంటే ఇప్పుడు నేను అనేది మనం నేను నేను అంటున్నాం. ఇదొక సంకల్పం, ఇదొక తలంపు, ఇది అసత్యం, సత్యం కాదు, అసత్యం. అసత్యం నాలోని అసత్యంగా ఇంకా ఉండాలి ఇంకా ఉండాలని చెప్తాం. అజ్ఞానమే చెప్తాం, జ్ఞానం చెప్పదు. ఇంకా ఉండాలి ఇంకా ఉండాలని జ్ఞానం చెప్పదు, అజ్ఞానమే చెప్తాం. ఇంకా ఉండాలి ఇంకా ఉండాలంటే శుభ్రంగా అజ్ఞానంలో ఉన్నాయని అర్థం. ఇప్పుడు ముందు ఏమైనా సాధన చేసుకుంటామంటే సాధన చేసుకునేది కొత్త వాసనలు పెంచుకోవటం, లోకవాసన పెంచుకోవటం, శరీరాలకు సంబంధించిన వాసనలు పెంచుకోవటం, కక్షలు పెంచుకోవటం, కార్పణ్యాలు పెంచుకోవటం, కోరికలు పెంచుకోవటం, ద్వేషాలు పెంచుకోవటం, నీచకంగా ఇంకా రాబోయే జన్మ నీచ జన్మలు రావటానికి మీ పునాదులు వేసుకోవటం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోకంలో పనిచేసాడు ఆయన. ఈ లోకంలో ఉండగా ఆయన చూసుకుంటాం లేదు, లోకం అంటే ఇష్టంగా మనకి మనం అంటే ఇష్టంగా ఉండాలి. ఆ లోకం ఉంటాడు కదా సర్వసాక్షి, సర్వజ్ఞుడు సర్వసాక్షి. వాళ్ళు ఏం చేస్తున్నాడు మనం పనిచేసి వదిలేస్తున్నాడు. ఏదేసి ఇది లోకం అంటే వాళ్ళకి ఇష్టంగా మనం అంటే ఎక్కువ ఇష్టంగా చూసుకుంటున్నాడు. మనకు లోకం అంటే ఇష్టంగా తల్లిండ్రా అని చెప్తున్నాడు. అది ఈ మాది మనకు అర్థం అవుతుంది. మనకి దేవుడు అంటే ఇష్టంగా ఉందా, ప్రపంచం అంటే ఇష్టంగా ఉందా? ప్రపంచం అంటేనే ఇష్టంగా ఉంది. వాడు ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇష్టంగా ఉందా, అలా చస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు. ఇలా గెలిచేసాం మనం లోకంలో ఉండగా లోకం అంటే ఎంత ఇష్టంగా ఉన్నాం అంటున్నా, అంత ఇష్టం ఆయన కలుగుతుంది అనుకోండి, ఈ ప్రకృతిలోనే బయటకు లాగేస్తాడు. ఆయన మీద ఉంటే అంటే లోకం మీద మనకి ఎంత ఇష్టం ఉందో అంత మీద అంత ఇష్టం ఆయన మీద ఉండదనుకోండి, ఆయన మనల్ని లాగడం, ఆయన మనం లాగడం. ఆయన ఎప్పుడైతే మనం పైకి లాగడం, ప్రకృతి ఏం చేస్తుందంటే కిందకి లాగుతూ ఉంటుంది. ఎక్కడ లాగుతుంది? కింద ఆరోజు కాదు, ఆజన్మ కాదని చీకటి లోకాలు పాడు జన్మలు. అది చూస్తున్నాడు వీళ్ళకి లోకం ఇష్టం కానీ మనకి ఇష్టం, లోకం ఇష్టం కానీ వాళ్ళ తిరగడం వెళ్ళేస్తాడు. ఆయనే ఇష్టం కలుగు చేసుకుంటాం అనుకోండి, ఆయనే ప్రీతి కలుగు చేసుకుంటాం అనుకోండి, ఒక మాట మాట్లాడాలనుకోండి, ఒక పని చేశామనుకోండి, ఆయన కోసమే చేస్తామనుకోండి, అది ఏమనుకుంటాడు? ఎప్పుడో మనకు తెలియకుండా, అది మనకు తెలియకుండా మన మనస్సు సమాయత్తం అయినప్పుడు ఆయన స్వరూపం మనకి ఇచ్చేస్తాడు. అదే మోక్షం. ఆయన అంటున్నారు మీరు లోకాన్ని దాటలేకపోతున్నారు, లోకం కూడా విడిచిపెట్టలేకపోతున్నారు, ఇంకా మీకు మోక్షం అని చెప్తున్నారు. ముందు లోకాన్ని దాటాను తర్వాత మోక్షం. ఇవన్నీ ఎవరు అంటున్నారు? మా ఆయన మా ఆవిడ ఆనందంతో పేచీలు పెట్టుకుంటున్నాడు, ఈవిడ ఆమె చెప్తున్నారు, ఆలోని ఈవిడ చెప్తున్నాడు, ఆలోని ఈవిడ చెప్తున్నారు, ఈవిడేమో ఆమె చెప్తున్నారు. ఏదో పేచీలు పెట్టుకొస్తున్నాయి, పేచీలు పడ్డం పర్లేదండి, నా దగ్గర నడుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఆలు చెప్తారు కదా, నేనే అంటున్నాను. ఏడు మొక్క తీసుకుని నా దగ్గర శబ్దం వస్తానండి, మొక్కలో కళాకాంచండి. వచ్చేది ఇంటికారు సంతోషం ఉండాలి కదా, సంతోషం ఉండాలి. ఏడుపు మొక్కలు అది ఎవరు చెప్తారంటున్నారు, నేను చెప్తాను, నేను చెప్తాను అంటుంది. ఇట్లా భగవంతుడు చెప్పినప్పుడు లోకాలు దాటలేకపోయినప్పుడు నీ మొగ్గు నా మీద తిరుగుతాడు. ఆ భర్త చెప్పినప్పుడు అది మొగ్గు నేను చూడలేకపోతున్నాను, దేవుడు ఏం చేస్తాడు? అంటే నేను ద్వైతం నామం చేయడానికి ద్వైతం కూడా వదిలిపోతాయి. నీకు ద్వైతం నుంచి అసూయ వస్తుంది, ద్వైతం నుంచి కోపం వస్తుంది, భయం కూడా ద్వైతం నుంచి వస్తుంది. ఒంట్లోంచి భయం రాదు, రెండు నుంచి భయం వస్తుంది. అండ్ అన్నీ భయం కూడా ద్వైతం నుంచి వస్తాయి. ఈ ద్వైత భావం నశిస్తుంది, బ్రహ్మభావం వస్తుంది. ఎప్పుడు భక్తి వల్ల అంటే నువ్వు నేను నీ హృదయంలోన నిజాన్ని, నీ హృదయంలోని సత్యం, నీ హృదయంలోని ఆనందాన్ని, నీ హృదయంలోని శాంతిని నువ్వు తెలుసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది, అంతకంట వండర్ఫుల్ లేదు, ఎంత వండర్ఫుల్గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత చాలు. అంతకంటే నువ్వు సాధించేది ఏమీ లేదు, మిగతా స్వప్న సమానం. అయితే నువ్వు సాధన ఎలా చేయాలంటే ప్రయత్నం చేస్తున్నావు, జపం చేస్తున్నావు, ధ్యానం చేస్తాం, ఆ మూలతరంతులు మనస్సు లోపలికి నెట్టించున్నావు. ఎక్కడికి నెట్టించున్నావు? హృదయంలోకి నెట్టించున్నావు. నేను ఈ ఆపరేషన్ చేయలేక రోగిని ఎలా నెట్టుతారో అది భయం లోపల ఆపరేషన్ చేయించుకోవడంలో బలవంతంగా ఇప్పుడు తీసుకెళ్తారు. అడిగి లోపల బలమేస్తాం అడుగు. అలాగే ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి అది మూల తలంపులు మూలంలోకి తీసుకెళ్తున్నా, మనసుని మూలంలోకి తీసుకెళ్తున్నా ప్రయత్నం చేసి మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా జపం జపంతో ధ్యానంతో సంబంధం లేకుండా ఏ స్థితికి రావాలంటే జపం ఎప్పటి వరకు చేయాలంటే మీ తెలియకుండా మనుషులు హృదయంలోకి రాలిపోవాలి, హృదయంలోకి పడిపోవాలి. ఈ పుస్తకం ఎలా విడిచిపెడితే భూమి ఎలా పడిపోతుంది, మీ మనుషులు హృదయంలో పడిపోవాలి. అప్పటి వరకు నువ్వు సాధన చేయాలి. దానికైనా హృదయ యొక్క గుహలోకి దానికైనా నేను ఎందుకు మనుషులు హృదయంలో లైన్ అవ్వాలి. హృదయంలో గుహలోకి ఎప్పుడైతే మనం ప్రవేశించాము, దేహం నీ గుహలోకి మళ్ళీ రావక్కర్లేదు. ఇక్కడ చెప్తున్నారు భగవాన్ ఏం చెప్తున్నారంటే, నీకు కేవలం ఏదో గట్టిగా జబ్బు చేసిందనుకో, బాగా జబ్బు చేసిందనుకో, ఆ జబ్బును తగిన మందు పడిపోయిన జబ్బు తగ్గదు. ఆ మందు పేరు ఆ మందు నోట్లో ముందు షాలో చేయకుండా మందు పేరు స్మరిస్తే నీకు జబ్బు తగ్గదు, మందు మిందుకే జబ్బు తగ్గుతుంది. అది జరణ మరణాలు కూడా పెద్ద జబ్బు లాంటివి, పెద్ద జబ్బులు చచ్చిపోవడం, పుట్టడం పుట్టడం చచ్చిపోవడం పెద్ద జబ్బులు లాంటివి. ఈ పెద్ద జబ్బు ఇది వాడు పుట్టడం, ఎవడో పరబ్రహ్మం పొట్టుడు, వాడేం పొట్టడు, అది పొట్టడు కాబట్టి చావడు. ఆ పుట్టిన వాడిని పట్టుకుంటే మనకు పుట్టుకు లేకుండా చేస్తాయి అది ఎక్కడ చెప్తాను. వాడే పరబ్రహ్మం, వాడికి చావు లేదు, వాడికి చావు, ఆ చావు లేని పట్టుకుంటే మనకు చావు లేకుండా చేస్తాడు. ఏం ముట్టుకుంటూ ఉంటుంది రబ్బలు పట్టుకుంటే మనకి ఇంకా అమృతానం ఏంటి? ఆ మందుకొని స్పేస్తే చాలు అది. అంటే నేనేం చెప్తున్నాడంటే ఆ మందు తాలూకు ఆ మందు నిండాలి, అది స్పేస్తే సరిపోదు. ఆ మందు నిండాలి, ఆ జబ్బు పోతున్నప్పుడు అలాగే జగనం జగనమేనాలి. ఒక జబ్బు, ఇది ఒక జబ్బు, ఇది ఒక పెద్ద జబ్బు, ఇది ఒక పెద్ద జబ్బు. నేను పుట్టాను, నేను పుట్టాను అనుకుంటేనే అసలు నీకు అమృతానం లేదని అర్థం. లోపలి ఎవడగానో నీకు తెలియదు. ఎవరు ఎవరు పుడతారో శరీరం పుడుతుంది, ఎవరు పుడతారో శరీరం నీలోని సత్యం పుట్టదు. నేను పుట్టాను, నేను పుట్టాను అనుకుంటే శరీరంతో మీకు తాగట్టుతుంది, సత్యంతో మీకు తాగట్టి లేదని అర్థం. పుట్టాననుకున్నారు చనిపోతాడు, నేను చనిపోతున్నాను అనుకుంటుంటాడు పుడతాడు. నేను పుట్టాను, నేను పుట్టాను చనిపోతాడు, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను కానీ మళ్ళీ పుడతాడు. ఇదో పెద్ద జబ్బు అయ్యా, ఇదో పెద్ద జబ్బు. ఆ జబ్బు తగ్గాలంటే ఇంకే మామూలుగా నువ్వు చేసే భాష ప్రక్రియ కదా. ఇంట్లో ఏదో ఏదో మంచి కార్యక్రమం చేసినట్టు మాత్రం చేసి నీకు ఆ జబ్బు తగ్గదు. ఆ జబ్బు తగ్గాలంటే నీకేమిటంటే ఆ జబ్బు లేని వస్తువు అనుకున్నప్పుడు నీకు రావాలి. ఏ జబ్బు లేదు, ఈ చచ్చిపోవడం పొట్టడం అనేది ఒక, ఈ చచ్చిపోవడం అనేది పొట్టడం అనేది ఈ జబ్బు ఎవరకలేదు. వాడు అనుభూతి నీకు ఇస్తే కానీ ఈ జబ్బు తగ్గదు. వాళ్ళ పేరు ఇంట్లో మంచిదే అంతకుపోతే ఈ జబ్బు తగ్గదు. వాడు అనుభూతిలోకి రావాలి, అనుభూతిలోకి వస్తే జబ్బు బయటకు పోదు. ఎవరికైతే ఈ జబ్బు లేదో, ఎవరికైతే చచ్చిపోవడం పుట్టడం జబ్బు ఎవరికైతే లేదో, ఆ వస్తువు నీ లోపల ఉంది, నీ లోపల ఉంది, అదే బ్రహ్మం. అది ఇంటే ఉంటే సరిపోదు, ఇంటే మంచిదే ఉంటే సరిపోదు. నన్ను శ్రవణం చేస్తే సరిపోదు, నన్ను మననం చేస్తే సరిపోదు. శ్రవణం మంచిదే, మననం మంచిదే, శ్రవణానందం మంచిదే, నేత్రానందం మంచిదే, అన్నం మంచిదే, మననం మంచిదే, శ్రవణం మంచిదే. దాని తాలూకు ఆ పరబ్రహ్మం అనుభవించిన వారి తాలూకు సహవాసాలు కూడా మంచియే, ఇవన్నీ మంచియే. కానీ అది అనుభవానికి వస్తేనే కానీ జబ్బులోంచి నేను బయటకు పడవు. ఏది అనుభవంలోకి వచ్చినాయి కానీ చావు లేని సత్పదార్థం నీకు అనుభవంలోకి వచ్చినాయి కానీ అప్పటివరకు ఈ డబ్బు నీకు తగ్గదు. అహం బ్రహ్మం లోపల బ్రహ్మం ఉంది, అయినాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్తి, ఇవన్నీ ఒక జ్ఞానం బ్రహ్మ. ఆ లోపల యొక్క ఆ జ్ఞానమే లోపల బ్రహ్మం తాలూకు స్వరూపమే జ్ఞానం. దాని స్వరూపమే ఉండడం, దాని స్వరూపమే శాంతి. ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా చెప్పు. ఇంకా నీకు అసలు ఊపిరి ఆడదు, నువ్వు అసలు ప్రాణాయామం చేయక్కర్లేదు, కుంభకం వచ్చేస్తుంది నీకు. అసలు ఆ భక్తి కుదిరితే నీకు దానంతో నీ కుంభకం వచ్చేస్తుంది, నీకు ఊపిరి సలపదాసు. దేహం పోయినప్పుడు నీకు ఎవరి చేయకుట్టినట్లు భగవంతుడి పాదాలు మీద భక్తి కుదిరినది. మన రూపం, మన రూపం ఎంతనేది, మన నామం ఎంతనేది, మన ఇంట్లో రూపాలు ఎంతనేది, ఇంట్లో నామాలు లేదు, ఆడి చచ్చేవాళ్ళు, మనం చచ్చేవాళ్ళు, అసలు చావునాడు కూడా వదిలేశారు. మీరు నీళ్ళు పోవాలి అడుగుతున్నాడు. భగవాన్ అంటే ఉంటారు చచ్చిపోయినాడు గురించి చేర్చుకోవాలంటే చదవటానికి సిద్ధంగా ఉన్నారండి. చదవటానికి సిద్ధంగా ఉన్నారు, చచ్చిపోయినాడు గురించి ఏడుస్తూ ఉంటారండి. ఇవి పెద్ద జబ్బటండి, ఇవన్నీ క్యాన్సర్ మెరుగంటున్నారు. ఇవి పెద్ద జబ్బు ఇది, ఇవి పెద్ద జబ్బులో ఉన్నప్పుడు అంటే నీకు లోపల దాన్ని అది శ్రవణం చేసిన మాత్రం చేస్తే లోపల బ్రహ్మం తాలూకు శ్రవణం చేసిన మాత్రమే బ్రహ్మం చేసి మనం మనం చేసినట్టు మాత్రం చేస్తే దాన్ని అది సరిపో తగ్గదు. అనుభూతిలోకి రావాలనేప్పుడు ఏ వస్తువుకైతే చావు లేదో ఆ చావులోని వస్తువు నీకు అనుభూతిలోకి వచ్చేవరకు నువ్వు చావటం మానవాలి. ఇంకా అసలు సబ్జెక్టు చదవటంలో రాజీ లేదు అనుక. ఎలాంటి గీత గీత భగవంత వచ్చేవాడి భగవద్గీతలో 12 అధ్యాయాలు పరమ శ్లోకం వారికి చెప్పాను. వారికి నచ్చలేదన్నారా ఇట్లాంటి మాటలు భగవంతుడు చెప్పారు. వారెవరన్నారు నచ్చని నచ్చలేదని చెప్పిన వారు ఎవరన్నారు, వారు ఎవరన్నారు నచ్చలేదని చెప్పింది ఆత్మ అహంకారం. ఆడుకోవడం ఏడుస్తామేంటి, ఆడు ఎలా చావడానికి సిద్ధంగా నువ్వు చావడానికి ఆడుకోవడం ఏడుస్తున్నావు. నువ్వు ఎవరెలా ఉన్నాడు అక్కడికి అసలు, అది జబ్బు తగ్గింది కలిగి ఈ జబ్బు ఈ పుట్టికి చావడం చావు పుట్టుకో పెద్ద జబ్బుకి ఈ తగ్గిపోయాం కాదు. ఎప్పుడు తగ్గింది మీకు ఆ చావులేని సత్య వస్తువు చావులేని సత్యార్థం మీకు అనుభవంలోకి వచ్చే వరకు, అంటే ఏది ఎప్పుడు మీ దేహం ఎలా స్పృహిస్తాడో, లేదు అనేటప్పటికి మనసు ఎలా స్పృహిస్తాడో, అలా లోపల చావులేని సబ్బు లేనిటప్పుడు అది స్పృహిస్తేనే అప్పుడు ఈ జబ్బు తగ్గుతుంది. అంతవరకు ఈ జబ్బు నీకు తగ్గదు, ఈ జబ్బు నీకు విడిచిపెట్టదు. వచ్చి జన్మలో కూడా జబ్బు నీకు కూడా వస్తుంది, ఈ జన్మలో కాదు వచ్చి జన్మలో కూడా జబ్బు నీకు కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఆ చావులేని వాడు పాదాలను పట్టుకునేవాడు, సత్యవాడి పాదాలు మనం పట్టుకుంటాం, మనం చావులేని వాడి పాదాలు మనం పట్టుకుంటాం. అలా బుద్ధి అది పెరగటానికి మనం ఎప్పుడైనా మంచి పనులు చేస్తే కదా, మంచి విషయాలు ఉంటాయి కదా, సత్కర్మ ఎప్పుడైనా చేస్తే కదా. ఉపనిషత్తులు చెప్తాడు నీ జ్ఞానం వస్తే సంతోషమే, నీ ముక్కులు గాలి ఉన్నంత కాలం సత్కర్మ చేసి విడిచిపెట్టుకో. ఇంక ఈ జన్మలో కాకపోయినా వచ్చి జన్మలోనే నువ్వు చేసిన సత్కర్మ చావులేని వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి అంటే నువ్వు పుట్టినవాడికి శోకం వస్తుంది. మనిషి పుట్టాడంటే అది ఏదో రకమైన ఏడుపు తప్పలేదు. ఇలాగ మాట ఏం చేస్తున్నారు, ఏదో చెప్తున్నారు కదా మీరు, అసలు జోలు ఏమిటి అని ఇవాళ అంటున్నారు. మీరు చెప్పండి మీ జోన్ అసలు గోలు ఉంది అంటే ఒకటి చెప్తాను, మాకు చేతలైనంత వరకు ఆ జీవిని శోకరహిత స్థితికి తీసుకెళ్ళటానికి మా యోగ యొక్క లక్ష్యం. అందుకంటే రెండో లేదని చెప్పాను. ఎవరికో భక్తులు చేయడానికి నేను ఉద్దేశించలేదు, అది రెండో ధనం లేదు. జీవుడు ధనం వల్ల శోకం కాదు, కంఫర్ట్స్ వల్ల శోకం కాదు. నేను ఎంతవరకు ఆ జీవిని శోకరహిత స్థితికి తీసుకెళ్ళగలను అంతవరకు మా సహాయ సహకారం అందించడం మా జీవి ధన్యం. అంతకంటే రెండో ధన్యం ఉంటుంది ఏమి లేదని చెప్పారు. అంటే మీ ఇంట్లోనే కంపెట్స్ వల్ల మీకు శోకరహిత స్థితి రాదు. ఆ లోపల ఉదయంలోని నిజం మీకు అనుభవంలోకి వచ్చే వరకు ఏ వస్తువుకి అయితే శోకం లేదు దాన్ని పొందినప్పుడే మీరు శోకం లేని స్థితి దగ్గర వస్తారండి. అంటే మీకు అన్నిటికంటే గొప్ప మంత్రం ఉంది, లోపల ఉంది పరబ్రహ్మం, లోపల ఉంది బ్రహ్మం ఉంది, లోపల ఒక బ్రహ్మ అనేది. అంటే మీకు మీ జపం ప్రయత్నం కాకుండా ప్రయత్న రహితంగా జరిగిపోతూ ఉంటుంది. మీ జపం ప్రయత్నం కాకుండా ప్రయత్న రహితంగా జరిగిపోతూ ఉంటుంది. ప్రయత్నం చేస్తే ఇప్పుడు జపం చేసుకుంటున్నాం, అది మీతో మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా న్యాచురల్ గా నార్మల్ గా ఆ జపం ఈ లోపల జరిగిపోతుంటే సహజం ద్వారా జరిగిపోతూ ఉంటుంది. వాటి మూడుతో అనుకోకపోయిన లోపల జపం ఆ నామ జపం రామ జపం అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు రాముడి కంటే కూడా రామనామం గొప్పదని. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తారు, ఒకసారి ఆంజనేయ స్వామి రాముడు ఒక నదీ తీరంలో కూర్చున్నారు. కూర్చుంటే ఆంజనేయ స్వామి ఏం చేసినట్టు ఒక రాయి మీద రామ అని రాసి రామ శ్రీ రామ రామనామం లక్ష్మీపడుతున్నాడు. రామ శ్రీరామ అని రాసేట ఆంజనేయ స్వామి రాసి నదిలో పడేసినట్టు నాకు తేలిందట్టున్నారు. రాయి ముడిగిపోవాలో తేలిందట్టు. తర్వాత రాముడు కూడా శ్రీరామ అని రాయకుండా రాయి పుచ్చుకుని వాడు నీటిలో పడేసాడు. రాముడు పడేసిన రాయమో నీటిలో మునిగిపోయిందట్టు. ఆంజనేయ స్వామి వేసిన రాయి తేలిందట్టు. ఏంటో ఆంజనేయ స్వామి ఈ పడేది నా రాయం మునిగిపోయింది మునిగిపోయింది నీ రాయి తెలియదంటే నీకంటే నీ నామం గొప్పదన్నట్టు ఆంజనేయ స్వామి. అంటే రామ అంటాం అనుకోండి, ఒక్కసారి ఆ కళ్యాణగుణాలు అన్ని ఆత్మగుణాలు అన్ని మనకు స్ఫురిస్తాయి. ఆత్మగుణాలు లేకుండా ఆత్మానుభవం రాదు. అందుకే గుణం లేదు, చైతన్యంలో గుణం లేదు, జ్ఞానంలో గుణం లేదు. అయితే ఆత్మగుణాలు ఎందుకంటే అమృతానుభవం పొందడానికి సహాయ సహకారములు అందిస్తాయి. దాని స్వరూపం ఆత్మ లోపల ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమే గుణం కాయదు. దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం. ఆనంద ప్రవాహంలో ఎలాగో మీకు దేహం ఉన్నా లేకపోయినా అప్రయత్నంగా ఊడిసిలాడుతూ ఉంటాం, ఉక్కిరి బిక్కిరైపోతాను. ఆ శాంతి ప్రవాహంలో ఆనంద ప్రవాహంలో ఉట్టి ముట్టిరేయడు. నీ తప్పింది నీ దేవుడు గోచరించదు. అంతకాలం కావు నీ తప్పింది నీ దేవుడు గోచరించదు. నీకు ఆత్మానుభవం కలిగే వరకు అమృతానుభవం కలిగే వరకు ఏదో రకమైన బలి నిన్ను వెంటాడుతుంటుంది అయ్యా. నువ్వు ఎప్పుడైతే అమృతానుభవం కలిగిందో ఆ సత్యానుభవం ఎప్పుడైతే కలిగిందో అప్పుడే బలిరహిత స్థితిని పొందుతావు. నువ్వు బలి వస్తే నష్టం ఏంటో నీకు బాగా ఆలోచించండి. నీకు బలి వస్తుందనుకోండి నష్టం భయం వల్ల దుఃఖం వస్తుంది. కృష్ణుడు గీతలో ఒక మాట చెప్పాడు, ఇష్టం అయిష్టం. నువ్వు ఒలకాట్లో బిల్ల వరకు ఇష్టం మధ్యనే అయిష్టం మధ్యన నీ మనసు తిరుగుతూ ఉంటుంది. ఆ రెండాటి నుంచి నీ మనసు ఇంటికి వచ్చింది వెళ్ళి అది బూట్లో పడిపోతున్నాయి. ఇది మహామాయ. అదే తల్లి కడుపులో నీ బయటకు వచ్చేటప్పటికి ఇష్టాయిష్టాలు తెలుపుడతావు. అంత ముందు అలవాట్లు ఉన్నాయి కదా, అలవాట్లు తెలుపుడతాడు. ఆ ఇష్టం మధ్యన అయిష్టం మధ్యన అది తిరుగుతూ ఉంటుంది. ఏ మనసు తిరుగుతూ ఉంటుంది, ఏపీ ఏదో చాలా వస్తుంది చచ్చిపోతాడు. లోపల ఎరుకు లోపల సద్వస్తుతాలు దొరికారు. ఇష్టం ఇష్టం ఆ ద్వైత మధ్యన ఆ రాగద్వేషాల మధ్యన మనసు తిరుగుతూ ఉంటుంది. నువ్వు శ్మశానంలోకి వెళ్ళే వరకు నీ ముక్కులో బాధ ఉన్నప్పుడే, అంటే నీ శరీరం భూమిలో తిరుగుతున్నప్పుడే, అందులో ప్లానెట్ లో ఉన్నప్పుడే. మన రాష్ట్రపతి గారు ఈ మధ్యన ఏంటో మరి అందుకు పదవంటే విశుద్ధం ఉందో, ధనంతో విశుద్ధం ఉందో, లేదా మంత్రులతో విశుద్ధం ఉందో, మనం ఎందుకు వైరాగ్యం వచ్చి ఈ ప్లానెట్ విడిచిపెట్టి ఇంకో ప్లానెట్ లో చూస్తే మంచిదే మాట్లాడారు. ఏంటంటే ఆయన రాష్ట్రపతి పదవిలో కూర్చుని రాష్ట్రపతి పదవి అంటే అక్కడ స్వప్నంగా ఉండదు అనుకోకండి. ఒక నిన్న స్వాగతం చెప్తాడు, ఒక ఒకరికి వీడుకోలు చెప్తా ఉండాలి. నేను వీడుకోలు చెప్తే బొమ్మలోకి పంపిణీ ఇంకోటి సిద్ధంగా వచ్చాడు. ఏంటంటే ఆయనకు భోజనం వాళ్ళ కాకి ఆ రాష్ట్రపతి అంటే ఎంత తప్పుగా ఉంటాడనుకుంటున్నా, ఏదో కారణంలో తిరుగుతాయి నేను వెళ్ళి వచ్చి మీటింగ్ పెడితే బండి ఆడికి పని ఏం లేదని ఇంకా ఒక మంచిగా సాగనంటాడు. ఎవరు వస్తాయి ఇతర దేశాలు ఎవరిలో కూడా వస్తారు, 150 దేశాలని ఎవరో కూడా సిద్ధమవుతా ఉంటాడు. వీడుకోలు చెప్పడం సాగనం ఉంటాడు, స్వాగతం చెప్పటం మళ్ళీ ఆడికి వీడుకోలు ఇది ఆడికి స్వాగతం చెప్పి వీడికి ఆయన వీడుకోలు చెప్పేందుకు ఇంకొకరికి స్వాగతం చెప్పాలి. ఇంక ఏ పని ఆడికి ఏం పని ఆడేది గొప్పగా సొంతపోతున్నాడని ఆడేది. ఇంకా ఆయనకి ఏం జరుగుతాయంటే మోక్షం మిగిలిన నిగలపోయినా, ఆత్మజ్ఞానం మిగిలిన నిగలపోయినా, రేడియోలని పేపర్లని పేర్లు మిగులుతాయి. ఇంకోటి మీరు ఎవరో దృష్టి పెట్టుకున్నారు సంతం. ఆ సంతవస్తువు అనుభవంలోకి వచ్చే వరకు ఎవరు ఎవరో అసలు దానికి శాంతి అనేది వస్తే వాడికి దొరకనే దొరకదు అసలు ఆ సంతవస్తువు అనుభవంలోకి వచ్చేవారు. నంది గారు అన్నారు, ఆ సద్వస్తువు ఒకవేళ వెంటనే జన్మలో మనం పట్టుకోగలిగితేనే ఆ సద్వస్తువు పొందడానికి కనీసం మనలో మార్పు వస్తుందో అది చూసుకోవాలి. మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో ఆ పొందటానికి అనుగుణంగా మన జీవితాన్ని ఎంతో కొంత తీర్చిదిద్దుకోవాలి కదా. ఆ తీర్చిదిద్దుకోవడానికి కూడా ఏమైనా కనిపిస్తాను లేకుంటే అది కూడా కనపెట్టకూడదు. అంటే మారిపోయాం 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 నోడిపోయి చెప్పడం లేదా మనసులో మార్పు వస్తానని గాంధీ గారు చెప్పినది. నోరుకి నోరేంటే నోరుతో చెప్పడం కాదు, నేను మారిపోయాను నేను మారిపోయాను అనుకుంటాను అనుకో, మారిపోతున్నాను నోరుతో చెప్తున్నారు లేదా నీ మనసులో మార్పు వస్తాం లేదా ఆ మారు మనస్సు పొందుతున్నా లేదా నువ్వు చూసుకోవాలి కదా. అది మహాత్మా గాంధీ చెప్పాడు ఆయన చివరి రోజుల్లో. నువ్వు అజ్ఞానమనే తోక తెలియలా చూసుకోలేదు, ఆ తోక తెగాలి నీకు. ఆ తోక తెగనప్పుడు నువ్వు ఏది పొందుది అన్ని ఒకటి అని సొన్నలయ్యి. అంటే నువ్వు నీ పని ఏదో నువ్వు చేసుకో, నీకు అవసరమైన గొడవల్లో పని చేసుకోవద్దు. నీకు అక్కర్లేని గొడవల్లో తెలిపితే అహంభావం తిరుగుతుంది, మనసు చిక్కబడిపోతుంది. భగవంతుడే నీ శరీర యాత్రకు సరిపడి నువ్వు పని చేసుకో, వ్యాపకాలు పెంచుకోకు. నీ పని ఏదో నువ్వు చేసుకో, ఇతర పని నీ నెత్తిమే పెట్టుకోవద్దు. నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఇంకే కావాలని వ్యాపకాలు పెంచుకోకు, కావాలని వ్యాపకాలు పెంచుకోకు. వ్యాపకాలు పెంచుకుంటే మనస్సు పెరుగుతుంది, మనసు పెరుగుతుంది. అలాగే నువ్వు చేతులన్న పని విడిచిపెట్టద్దు నువ్వు. అంటే భగవంతుడు దేవప్రాజ్ భగవంతుడు ఏ పని అయితే కేటాయించా ఆ పని మటుకు శ్రద్ధగా చేసుకో, మొత్తం లోకంలో గొడవలను ఎన్నుకోవద్దని చెబుతున్నారు. ఇక్కడ దానివల్ల మనస్సు పెరుగుతుంది, మనసుకి వ్యాపకాలు అన్నీ కూడా. అంటే ఏమి లేదు, మానసిక జపం నువ్వు చేయగా చేయగా, మనసులో జపం చేయగా చేయగా జ్ఞానస్థితి కలుగుతుంది. ఆ జ్ఞానం చేయగా చేయగా సహజస్థితి కలుగుతుంది. ఆ సహజస్థితే ఆత్మస్థితి. నువ్వు ఏకవస్తు నిరంతరమే చింతించడం వల్ల, ఏకవస్తువుని నిరంతరమే చింతించడం వల్ల. అంటే కొంతమంది ఎంత బాగా చింతిస్తారంటే, ఆ ఈశ్వరుని చింతించగా అవతార ఋషులు కృష్ణుడు రాముడు వాడిని చింతిస్తుంటే ఆ చింతించడం ఆ చింతించేటప్పుడే ఆ లోపల ఆత్మానందం ఎంతో కొంత అందుతూ ఉంటుంది. వాళ్ళు అవి ఏమంటారంటే, ఈ విదేశాలు నాకుంటే మోక్షం ఎందుకంటారు. నీ నామే సరిపోతుంది నాకు, నీ రూపమే సరిపోతుంది అంటే మనసు అక్కడ నిలబడిపోతుంది. నీ నామే సరిపోతుంది నాకు, నీ రూపమే సరిపోతుంది. ఏదో మోక్షం ఏదో దాంట్లో నీదేదో పెట్టుకొని నీ చింతనే నాకు సరిపోతుంది. అంటే ఏకాగ్రత, ఆ చింతన వల్ల ఏకాగ్రత వస్తుంది, బుద్ధికి శుద్ధి కలుగుతుంది. నిరంతరం పరమేశ్వరుని చింతించడం వల్ల, ఈశ్వరుని చింతించడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది, బుద్ధికి శుద్ధి కలుగుతుంది, మనసుకి చాపర్యం ఆగిపోతుంది. అని ఈ భగవాన్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు అలా జపం చేయటం వల్ల ఇతర తలంపులు అనుకుంటాయి, ఒకే తలంపు మిగులుతుంది. ఆ తలంపు ఏం చేస్తుందంటే తన మూలాన్ని వెతుక్కుంటూ మూలంలో కలిసిపోతుంది. అప్పుడు ఆనంద ఆ చైతన్య స్రవంతిలో మీద ఆనందానికి కలుగుతుంది. అప్పుడు దేహం లోకం మనస్సు ఈ సమస్యలే ఉన్నాడు. తర్వాత ఇంకోటి వాడు జన్మలు తీసుకుంటే ఆనందానుభవం పొందినవాడు ఆ చైతన్య స్రవంతిలో ఈదిరాడుతున్నప్పుడు వాడికి దేహం ఉన్నా మనం ఉంటాం, దేహం లేకపోయినా మనం ఉంటాం, లోపం కనిపించినా మనం ఉంటాం, లోపం కనిపించకపోయినా మనం ఉంటాం అనే అనుభవం వాడికి అమృతానుభవం కలుగుతుంది. అట్టి అమృతానుభవం పొందిన వాడికి వీడు చూసినా ఆనందమే. ఆ ప్లానెట్ లో గెలవాలి, రాష్ట్రపతులు అన్నారు ఆ ప్లానెట్ లో గెలిపోవాలి, ఈ ప్లానెట్ నుంచి పెట్టాను అటువంటి తరపులు కూడా రావు. ఎవరికి అమృతానుభవం పొందారు అన్ని లోకాల్లో నువ్వు ఉన్నప్పుడు ఏ ప్లానెట్కి వెళ్తావు, ఏ లోపల ఎప్పుడు వెళ్తావు? ఒక నీ మనసు అవదాం అనుకుంటున్నారు, నీ మనసు అవకముందు అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇంకా అటువీ అమృతానుభవం, అటువీ అమృతానుభవం. అంటే జపం వల్ల కూడా సాధించవచ్చు, జపం వల్ల కూడా అది సాధించవచ్చు. తర్వాత ఆ వివేకం కూడా పెంచుకోవాలి. జ్ఞానం కంటే గొప్పది వివేకం. అది వెరగేస్తుంది, ఇది సత్యము ఇది అసత్యము, ఇది నిత్యము ఇది అనిత్యము, ఇది మనకు ఉపయోగపడుతుంది ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది ఈశ్వరు వరడు ఇది ఈశ్వరేశ్వరుడు అనేటువంటి ఆ వివేకం విడదీసే ఆ వివేకానికి ఏముంటుందంటే విడదీస్తూ ఉంటుంది. ఏది మంచో ఏది చెడో వాడికి తెలుస్తూ ఉంటుంది. ఆ వివేకం మంచిది వాడు చూసి అవగాహన ఉంటుంది. ఆ కోల్డ్ దాన్ని వాడు చూశారు, ఇప్పుడు శీతాకాలం అంటే ఎలా ఉంటాడు వాడు? ఆయన సారీ అని చెప్పక్కలే వాడు జీవితంలో, సారీ చేసే పనిలో వాడు చేయగలరు, సారీ అని చెప్పే పని వాడు చేయగలరు. ఆయన సారీ అని చెప్పక్కలేదు కోల్డ్ మ్యాన్. హార్ట్ కాటుగా ఉన్నాడు మరి రోజు సారీలే, అంటే హార్ట్ మ్యాన్ సారీ చెప్పాలి కానీ కోల్డ్ మ్యాన్ ఏం చెప్పక్కర్లేదు. పైగా కోల్డ్ మ్యాన్ చేసుకునే పని ఎలా ఉంటుందో క్వాలిటీగా ఉంటుంది. అదేమి డబ్బుల పడతాం అనకుండా పని పూర్తి చేసుకుంటాడు వాడు. అదేమి డబ్బులకు రాడ్డు, ఆడంబరం ఉండదు, సౌండ్ ఉండదు, నిశ్శబ్దం వాటి పని వాటి పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిపోతాడు వాడు. అసలు నువ్వు యువతంలోకి వచ్చావయ్యా, ఈ రెండే నిన్ను పాడు చేస్తున్నాయి. రేపు భగవాన్ చెప్పింది ఏ రెండు ఎవరు ఇతర పాడు చేయట్లేదు, నీ దేహము నీ మనస్సే పాడు చేస్తున్నాయి. దుమ్ము అంతా ఎక్కడ ఉంది? ఆ రెండాట్లు కూడా వదిలించుకో, నీ ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ రెండు అసలు రెండాట్లనే స్మరిస్తున్నావు, ఆ రెండాట్లను ఆ దేహాన్ని మనస్సును స్మరించుకుంటున్నావు, మనసు చుట్టూ దేహం చుట్టూ తిరుగుతున్నావు. వీటికి అతీతమైన వస్తువు నీకు ఎలా తెలుస్తుంది? అసలు వస్తువు సత్య వస్తువు బ్రహ్మజీవి రెండాట్లకి అచేతంగా ఉంది, ఎవరు మనోదేహములకు అచేతంగా ఉంది. నువ్వు మనోదేహంలో పట్టుకుని తిరుగుతున్నావు, మరి ఈ దీని చుట్టూ తిరుగుతుంటే అదే అలా తెలుస్తుంది. ఇది ఈ గొడవ ఊహించుకోవడం మనోజన్మలు కూడా ఊహించుకో ఆ వస్తువు తనంతా తన రిమూవ్ అవుతుంది. ఇది ఏదైనా సబ్జెక్ట్ యొక్క సారాంశం. ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ఏమన్నారంటే ఈ ప్లానెట్ చూపిస్తే ఇంకో ప్లానెట్ కి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకున్నారు కదా, అనుకున్నాను ఊహించుకోమని భగవాన్ చెప్తుంది అది. అలా ఈ ప్లానెట్ బాగాలేదు ఇంకో ప్లానెట్ లో బాగుందని మీరు లోపల ఎవడనుకున్నాడో వాళ్ళని ఎదురించుకోమని అది ఈయన గోడది. నువ్వు రోజు శరీరాన్ని బాడీ వేసుకోకు, రోజు అనవసరంగా టైర్ అయిపోకు, అనవసరంగా శ్రమ పడకు, బుద్ధి స్వతంత్రతను పెంచుకో, వివేకాన్ని పెంచుకో. భగవచే వాసుదేవాయ. శరీరం వాళ్ళు కృష్ణుని వసుదేవుడు గారు అబ్బాయి అనుకుంటున్నారట. ఆయన చెప్పాడు ఆయన గురించి, ఆయన తప్పకపోతే మనకేం తెలుస్తుందండి. ఆయన చెప్పాడు ఈ మాట. శరీరం వాళ్ళు భక్తులు కాని వాళ్ళందరూ ఎవరుకుంటున్నారట, ఆయన గురించి వసుదేవుడు గారు అబ్బాయి, వసుదేవుడు గారు అబ్బాయి అనుకుంటున్నారట. భక్తులు వారు పరబ్రహ్మ అనుకుంటున్నారు. ఈ మాత్రం అర్థమైతే మీరు జ్ఞానం ఆడుతున్నా వచ్చేస్తున్నాడు. నిరంతరం ఈశ్వరుని స్మరిస్తున్నాం అనుకోండి, అనుకోండి మాట వస్తుంది. మనం తెలియకుండా మన అహంభావం ఊడిపోతుంది. అది దానిసరి రోజు యుద్ధం చేయక్కర్లేదు. మనం తెలియకుండానే కుంట్లో పిచ్చి ఎలా రాలిపోతుందో నిరంతరం ఈశ్వరుని స్మరించడం వల్ల ఈ వ్యక్తి భావన, ఈ అహంభావం దానం చేయడం రాలిపోతుంది. భావనా బలం ఉండాలి. భావనా బలం అంటే భావనా బలం అంటే ఏంటని ఉద్దేశం, ఈశ్వరం మీద ఒకటి ఉన్నాడు, సద్వస్తు ఒకటి ఉంది, పరబ్రహ్మం ఒకటి ఉంది అని స్థిరమైన బుద్ధి, ఆ స్థిరమైన చిత్తం గలవాడే భావనా బలం గలవాడు. భావనా బలం ఉండాలి. ప్రభులేశ్వరులు చెప్తారు భావనా బలం ఉండాలి. భావనా బలం అంటే ఈశ్వరుడు ఉన్నాడు అని స్థిరమైన బుద్ధి, ఆ స్థిరమైన చిత్తం ఉన్నాడు, భావనా బలం ఉండాలి. ఉన్నాడలేడా అనుకుంటే అది అభావం. ఒక భావనీ బలం చాలు వాళ్ళ ధర్మం కలిగడానికి. ఎవరు రమ్మన్నాడు బ్రహ్మానికి కలగడానికి ఒక భావనీ బలం చాలు. ఒక బ్రహ్మము ఉంది అనే స్థిర బుద్ధి ఉంటే చాలు. ఆ యొక్క భావనీ బలమే నిన్న బ్రహ్మంలో ఐక్యం చేస్తున్నారు ఉపదేశారంలో. అభావం ఏంటి? ఉన్న అభావం ఎలాకు ఉన్నాడలేడా ఉన్నాడలేడా రోజు అనుమానించేవాడు కూడా బ్రహ్మం ఏమి పొందుతారు అని ఉన్న మనలేము బ్రహ్మం ఉంది. మనం అనుకుంటామంటే మనం సంతోషించుకుంటున్నాడు, బ్రహ్మమే సంతోషించుకుంటున్నాం. ఏదైతే ఉందో దాన్ని సంతోషిస్తున్నాం, ఏదైతే లేదని ఉంది ఉందనుకుంటున్నాం. ఆ లేదు దాన్ని ఉందనికి స్థిరబుద్ధి అభావం. మీకు రావాల్సిన అభావం కలగాలి, భావనాపరం ఉండాలి. అది ఉన్నదేదో ఉంది, ఉన్నది లేదనుకున్నది ఉంది. ఆ ఉన్నదేదో ముందే స్థిరబుద్ధి ఉండాలి, ఆ నిలకడ బుద్ధి ఉండాలి, ఆ నిలకడ ఉండాలి, ఆ మనుష్య స్థైర్యం ఉండాలి. అదే ఆ భావనాపరం. భావనాపరం ఉన్నాడికి బ్రహ్మ ఎరుగుతుందో ఎలా ఉంటుందో, ఎరుగులోకి రాకుండా ఎలా ఉంటుంది? మీకు రోజు భావనాపరం లేదు, అభావం ఉంది. ఇది రోజు అనుమానించలేదు. కానీ మళ్ళీ మనం అనుమానించుకోం. మన మనస్సు ఉందా లేదా, అహంకారం ఉందా లేదా, ఈ దేహం ఎంతవరకు నిజం, దాన్ని అనుమానించడం లేదు, నేను దాన్ని అనుమానించడం లేదు, ఉన్నదాన్ని అనుమానిస్తున్నాం. అంటే ఉన్నదాన్ని అనుమానించడమే భావనాబలం లేకపోతే ఇంకేం చెప్పింటారు చెప్పండి.